ప్రేమేన ఆత్మబంధుడ. గృహస్థుడు గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు గృహస్థుగా ఉండాలి, సన్యాసి ధర్మంగా సన్యాసి సన్యాసి ధర్మంగా ఉండాలి. ఇది అంత ముఖ్యమో అది అంతే ముఖ్యం. మొత్తం మీద వారు ఏ ఆశ్రమంలో ఉంటే దాని తాలూకు ధర్మం వారు ఆచరించాలి. నేను ఒక సన్యాసిని చూశాను, ఆయన రేపు సన్యాసం తీసుకుంటారనగా కూడా ఈ రోజున వారి ఇంటికి సంబంధించిన పనులు చక్కబెట్టుకుంటున్నారు. నేను అడిగాను, మీరు రేపు సన్యాసం తీసుకుంటున్నారు, ఇంటికి సంబంధించిన పనులన్నీ పురమాయించుకుంటున్నారు అంటాను. నేను రేపు కదా సన్యాసం తీసుకునేది, ఇవాళ గృహస్థిగా ఉన్నాను కదా. అంటే గృహస్థ ధర్మంలో నేను ఒక గృహంలో ఉన్నప్పుడు నా తాలూకు బాధ్యతలు నేను నిర్వర్తించాలని చెప్పారు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు, గృహస్థ ఆశ్రమంలో ఉన్నా కూడా ఏదో ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఏ ఇబ్బందులు వస్తూ ఉంటాయి గృహస్థాశ్రమంలోనే. అలాగే సన్యాసిగా ఉన్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి, విఘ్నాలు వస్తూ ఉంటాయి. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు వస్తాయి, సన్యాసాశ్రమంలో కూడా వస్తాయి. వచ్చినప్పటికీ వాటిని మనం ఏం చేస్తామంటే, ఏమిటి ఇలా ఈ చిక్కులు వస్తున్నాయి, ఈ కష్టాలు వస్తున్నాయి, ఈ బాధలు ఎలాగో వస్తున్నాయి అంటే అనుకుంటాం. కానీ శుద్ధ చైతన్యానికి తెలియకుండా రావటం లేదా కష్టాలు? సన్యాసంలో ఉన్నా గృహస్థాశ్రమంలో ఉన్నా ఆ శుద్ధ చైతన్యానికి భగవంతుడికి తెలియకుండా విఘ్నాలు రావటం లేదు. మనం భగవంతుని వెంటనే ఈ విఘ్నాలని తొలగించమని ప్రార్థిస్తాం. గృహస్థాశ్రమంలో ఉన్నా సన్యాసాశ్రమంలో కూడా ఆ విఘ్నాలు ఆ యొక్క ఆటంకాలు విఘ్నాలు ఆ యొక్క ఇబ్బందులు అవి కూడా ఎందుకు వస్తున్నాయంటే, మనం ఏ ఆశ్రమంలోనూ మన చైతన్య స్థాయిని పెంచడానికి వస్తున్నాయి, భరించడం నేర్పడానికి వస్తున్నాయి. బాధ ఎందుకు వస్తుందంటే భరించాలి. భరించడానికి మనకి సహనం పెంచడానికి, మనం భరించే శక్తిని పెంచడానికి బాధ కలుగుతుంది. మనం ఉదాసీనంగా ఉంటే సరిపోతుంది. మన రమ్మని ఆహ్వానించలేదు అని చెప్పి పొమ్మని అనొద్దు. ఆ దేహ ప్రారంధాన్ని బట్టే విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రారంధానికి వదిలేస్తే, దేహాన్ని ప్రారంధానికి వదిలేస్తే మన పని మనం శ్రద్ధగా చూసుకుంటే మనకు మోక్షం వస్తుందని స్వామి చెప్పారు. గుణాలు వచ్చి నెత్తి మీద పడతా ఉంటాయి. సత్వగుణం వస్తుంది, రజోగుణం వస్తుంది, తమగుణం వస్తుంది. ఈ గుణాలు వచ్చి నెత్తి మీద పడతా ఉంటాయి. అనేక గుణాలు వస్తూ ఉంటాయి మనకి. ఆ గుణాలు వచ్చినప్పుడు కూడా గృహస్థాశ్రమంలో ఉన్నా సన్యాసాశ్రమంలో ఉన్నా ఆ గుణాలు వచ్చి మీద పడుతున్నప్పుడు కూడా ఎవడైతే నిర్గుణంగా ఉండగలుగుతున్నాడో, ఎవడైతే వికారం లేకుండా ఉండగలుగుతున్నాడో వాడు ఆత్మజ్ఞానానికి మోక్షానికి అర్హుడవుతాడు, యోగ్యుడవుతాడు అని. వాడి యొక్క కోరికతోటి సంబంధం లేకుండా, వాడి యొక్క వాంఛతోటి సంబంధం లేకుండా వాడికి వచ్చేది మోక్షం వస్తుంది. వాడికి వాడు వాంఛతోటి సంబంధం, నాకు మోక్షం కావాలని అనుకోక్కర్లేదు, వాడు సంకల్పంతో పని లేకుండానే మోక్షం వస్తుంది వాడికి. ఎవడికి దేహాన్ని విఘ్నాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ప్రారంధాన్ని బట్టి ఏది రావాలంటే అది వస్తుంది. దేహాన్ని ప్రారంధానికి విడిచిపెట్టేసి మన పని ఏదో, మనం వచ్చిన పని మోక్షం సంపాదించుకోవడానికి ఏ ఆశ్రమంలో ఉన్నా, ఒక ఆశ్రమానికి ఒక ధర్మం ఉంటుంది, ఆ ధర్మం నిర్వర్తించి మనం మోక్ష సముపార్జనలో ఉండాలి. పురుషార్థాల్లో అదే ముఖ్యమైనది, పరమార్థం అన్నిటికంటే ముఖ్యమైనది. మనం ఏ ఆశ్రమంలో ఉన్నా దాని ఒక ట్రైనింగ్ కింద తీసుకుని, శిక్షణ కింద తీసుకుని పొందవలసింది ఏదో పొందాలి. అంటే దేహాన్ని ప్రారంధానికి విడిచిపెట్టి మనం పొందవలసిన దాన్ని పొందటానికి ప్రయత్నం చెయ్యాలి. అంటే భక్తులు ముఖ్యంగా మనకి చాలా మంది ఏమనుకుంటారంటే, మమ్మల్ని ఆ గ్రహం పీడిస్తుందండి, ఈ గ్రహం పీడిస్తుంది, లేదా మాకు గ్రహస్థితి బాగోలేదు, ఇటువంటి మాటలు చెప్తా ఉంటారు భక్తుడు. అవన్నీ దేహానికి సంబంధించిన విషయాలు. గ్రహస్థితి మీకు బాగున్నా దేహానికి సంబంధించిన విషయమే, గ్రహస్థితి బాగోపోయినా దేహానికి సంబంధించిన విషయమే. దేహం పుడుతుంది, పెరుగుతుంది, చనిపోతుంది. ఈ పుట్టుకలు, చావులు, ఈ అనుభవాలు, ఈ వచ్చే అనుభవాలన్నీ దేహానికి సంబంధించిన విషయాలు. వికారాలు కూడా దేహానికే. అంటే దేహం వస్తుంది, భూమి మీదకి వస్తుంది, పెద్దదవుతుంది, ముసలిదవుతుంది, తర్వాత చనిపోతుంది. దేహాన్ని ప్రారంధానికి విడిచిపెట్టమన్నారు. దాని తాలూకు వికారాలన్నీ నీ మనస్సులోకి ఎంటర్ అవ్వకుండా చూసుకోమని చెప్పారు. అంచేత అన్నిటికంటే శాంత చిత్తం చాలా ముఖ్యం. మన శాంతిని మనం ఎట్టి పరిస్థితులను పాడు చేసుకోకూడదు. శాంతిని కాపాడుకోవాలి, సాధన కాపాడుకోవాలి, సత్పురుషులతో సహవాసం చెయ్యాలి. సత్పురుషులతో సహవాసం ఎందుకు చెయ్యాలంటే, మన హృదయంలో ఒక సత్యవస్తు ఉంది, ఉన్నది ఒకటే పరమార్థం. మన హృదయంలో ఉంది పరమార్థం. సద్వస్తు ఎక్కడుంది, బ్రహ్మం ఎక్కడుంది, మనం తెలుసుకోవాల్సింది ఎక్కడ ఉంది, అదే సత్యం, అదే జ్ఞానం, అదే అనంతం, అదే ఆనందం. దానిని మనం అనుభవేకవేద్యం చేసుకోవాలి. అదే జీవిత లక్ష్యం, జీవిత గమ్యం. మనం పొందవలసింది మన హృదయంలోనే ఉంది. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే, మాకు ఈ మధ్య గ్రహస్థితి పోలేదండి, ఆ గ్రహస్థితి పోలేదు అంటారు. అసలు ఇంకోటి, అసలు గ్రహం, అసలు మనం పీడించే గ్రహం మన మనస్సే. మనం పీడించే గ్రహం మన అహంకారమే. మన అహంకారం మనం శాంతి మన మనస్సు మనం ఇబ్బంది పెట్టకుండా ఉంటే, మన మనస్సు మన స్వాధీనంలో ఉంటే, మన మనస్సు మన నిగ్రహం ఉంటే, మనకి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే, మనోనిగ్రహం కలిగి ఉంటే, శాంత చిత్తం కలిగి ఉంటే ఏ గ్రహాలు మనం ఏమీ చేయలేవు. మన మనస్సు భగవంతుడు ఏమని చెప్పాడంటే గీతలో, నీ మనస్సును నువ్వు విరోధంగా పెట్టుకోవద్దు, నీ మనస్సును స్నేహితుడిగా మార్చుకో. అంటే మనకి నిజమైన స్నేహితుడు మనకు ఎలాగైతే సహకరిస్తాడో అలాగే మన మనస్సు కూడా మనకు సహకరిస్తున్నది స్వాధీనంలో ఉన్నప్పుడు. మన శత్రువులు మనల్ని ఎలా ఇబ్బంది పెడతారో అదేవిధంగా మన మనస్సు మన స్వాధీనంలో లేనప్పుడు మన మనస్సు ఇబ్బందిని పెడుతుంది. బంధానికి మనస్సు కారణం, మోక్షానికి మనస్సు కారణం. అంచేత నువ్వు మోక్షం పొందటానికి నీ మనస్సును చక్కగా ఉపయోగించుకుని నీ శరీరం ఆరోగ్యం కాపాడుకుంటూ, మానసిక ఆరోగ్యం కాపాడుకుంటూ, సత్పురుషులతో సహవాసం చేస్తూ, నువ్వు మంచి గ్రంథాలు అధ్యయనం చేసుకుంటూ, జపతపములతో జీవితం గడుపుతూ, నీ ఏదో నీ చేయవలసిన ఇంటికాడ నీకేమైనా బాధ్యతలు ఉంటే నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తూ, ఆసక్తి రాకుండా నిర్వర్తిస్తూ. అంటే మనం భగవంతుడు ఏం చెప్పాడంటే కర్మను సన్యాసించడం లేదు, కర్మ ఫలాన్ని త్యాగం చేయమని చెప్పాడు, కానీ కర్మఫల సన్యాసం గురించి చెప్పాడు, కానీ కర్మ గురించి సన్యాసించలేదు. మన దేహయాత్రకైనా మనం పని చేసుకోవాలి. మనం ఏదో పని చేసుకోకపోతే ఇంటికాడ మనం డ్యూటీ మనం చేసుకోకపోతే మన దేహయాత్ర కూడా సాగదు. మన దేహయాత్ర మనం సాగించ మన దేహయాత్రకు సరిపడేనే మనం పని చేసుకోవాలి. మనకు చేతనైతే సమాజానికి ఎంతో కొంత మనం హితవు చెయ్యాలి, సమాజానికి మనం హితవు చెయ్యాలి. అంచేత మనం ఇవన్నీ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే మనం మానసిక ఆరోగ్యం కాపాడుకుంటూ, శారీరక ఆరోగ్యం కాపాడుకుంటే మనకి ఇటు మన చైతన్య స్థాయి పెంచుకోవచ్చు, మన ముముక్షంగా ముముక్షత్వం వస్తుంది మనకి. అందరికీ మోక్షం కావాలి కావాలి అనుకుంటారు, ఆత్మజ్ఞానం సముపార్జించాలి సముపార్జించాలి అంటే అనుకుంటారు, కానీ దానికి అనుగుణంగా సాధన చేయరు, దానికి అనుగుణమైన శ్రద్ధ ఉండదు. మోక్షం కావాలి, మోక్షం సంపాదించాలి, ఉత్తమ పురుషార్థం, పరమ పురుషార్థం, అన్నిటికంటే పెద్ద పురుషార్థం, ఇవన్నీ కూడా అన్ని దాన్ని మన మనస్సు అటువైపు తిప్పుకోవాలి. అది ఆ మోక్ష సుఖానికి ఆ మోక్ష సుఖం పొందాలి. ఈ జన్మ మరణ చక్రంలోంచి దుఃఖంలోంచి విడుదలాలి. ఏ మనిషి దుఃఖం కోరుకోడు, ఆనందాన్ని కోరుకుంటాడు. ఏంటంటే దుఃఖం మనసుకి మంట తీసుకొస్తుంది. ఈ చెయ్యి ఏదైనా నుప్పి మీద పెడితే ఎంత మంట వస్తుందో మన చేతికి. అలాగే మనకు దుఃఖం వచ్చినప్పుడు మనస్సు మండిపోతుంది, దగ్ధమైపోతూ ఉంటుంది మనస్సు. అంచేది ఎవరు దుఃఖాన్ని కోరుకోరు. అంచేది ఏంటంటే ఈ పెద్ద ఈ గ్రహంలోంచి మనం విడుదల పొందాలి. ఈ మనస్సు అనే గ్రహంలోంచి విడుదల పొందితే బయట గ్రహాలు మనం ఏమి చేయలేవు. ఒకవేళ గ్రహబాధలు వచ్చినా వచ్చినట్టు కూడా మనకు తెలియదు. అంచేది ఈ మనస్సును స్వాధీనంలోకి తెచ్చుకోవాలి, మనస్సును నియమించుకోవాలి. ఈ మనకి సదాచారం పూర్వానికి మన పెద్దల నుంచి వస్తున్నటువంటి సదాచారం, ఈ నియమాలు మడి ఆచారాలు ఇవన్నీ మనోనిగ్రహానికి ఏర్పరచబడ్డాయి. అంటే మనస్సుని జాగ్రత్తగా మన మనస్సుని మనం మచ్చికి చేసుకోవాలి. మన మనస్సుతో మనం విరోధం పెట్టుకోకూడదు, మన మనస్సును మనం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అంటే ఇంద్రియ నిగ్రహం లేకుండా మనోనిగ్రహం లేకుండా వాళ్ళ తత్వజ్ఞానాన్ని సంపాదించడానికి, ఆత్మజ్ఞానం సంపాదించడానికి, అమృతానుభవం పొందడానికి వాడికి ఫిట్టి కాడు, వాడికి అర్హత ఉండదు, యోగ్యత ఉండదు. అది శరీరాన్ని శరీరం మనకు వచ్చిందంటే ఈ శరీరాన్ని తపస్సుకు ఉపయోగించుకోమన్నారు పెద్దలు. మనకి ఈ శరీరం వచ్చింది నీకు, ఈ శరీరాన్ని తపస్సు చేయడానికి ఉపయోగించుకో. నీ ఇంటికారి పనులు అంటే నీ పనులు ఏదో జాగ్రత్తగా చూసుకుని మిగతా కాలాన్ని వేస్ట్ చేయకు. కాలం అంటే ఏమిటనుకుంటున్నావు? భగవంతుడితో సమానం. భగవంతుడు వేరు, కాలం వేరు కాదు, భగవంతుడితో సమానం. ఆ కాలాన్ని మనం సద్వినియోగం చేయాలి. ఈ శరీరానికి ఏ రోజున మరణం వస్తుందో మనకు తెలియదు. శరీరం ఉండగానే మన శరీరం ఈ భూమి మీద తిరుగాడుతున్నప్పుడే కాలం భగవంతుడిని మనం ఎంత గౌరవిస్తామో కాలాన్ని కూడా అంత గౌరవించి సత్పురుషులతో కానీ, లేదా ఏదైనా అధ్యయనం చేసుకుంటూ కానీ, లేకపోతే మంచి సత్కర్మ ఏదైనా చేస్తూ, మనకి పనికి వచ్చే సత్కర్మ, మనకు ఉపయోగపడే పని కానీ, లేదా సమాజానికి ఉపయోగపడే పని, సమాజానికి ఎతవ కలిగే పని, సమాజానికి క్షేమం కూర్చే పని ఏదో చేసుకుంటూ, నువ్వు నీ మనస్సును బాగు చేసుకుంటూ, నువ్వు శాంతి చిత్తం సంపాదించుకుంటూ తరించమని పెద్దలు చెబుతున్నారు. అయితే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు. కాలాన్ని సద్వినియోగం మనం చేసుకోవాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకు జ్ఞానం మన మనస్సు జ్ఞానం సంపాదించడానికి, అమృతానుభవం సంపాదించడానికి సమాయత్తం అవుతుంది. ఏది మనస్సు, మన మనస్సు అది గుర్తులో పెట్టుకోవాలి. అంటే భక్తులందరూ కూడా ఏంటంటే కావాలని అందరికీ జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలనుకుంటున్నారు, మోక్షం కావాలి, మోక్షం కావాలంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్లో నిలబడిన వాళ్ళు చూడండి, ఆ నెగ్గటానికి ఇది రాత్రి అని తెలియటం లేదు, ఇది పగలని తెలియటం లేదు. క్యానవాస్ చేసుకుంటున్నారు చూడండి, వాళ్ళకి పాపం ఇది రాత్రి అని తెలియటం లేదు, ఇది పగలని తెలియటం లేదు. అంత కష్టపడి మామూలుగా ఎలక్షన్లో నిలబడిన వాళ్ళు అంత కష్టపడతారంటే మనం అమృతానుభవం పొందటానికి, అంటే మరణరహిత స్థితి, మరణరహిత స్థితి పొందటానికి, ఈ జన్మ మరణ చక్రంలోంచి విడుదల పొందడానికి మనం ఎంత ప్రయత్నం చేయాలో చూడండి. మనకి ఉంది మోక్షం పొందుదాం ఉంది, జ్ఞానం సంపాదించాలి ఉంది, దానికి తదనుగుణంగా సాధన లేదు, సాధన లేదు, దాని ప్రయత్నం లేదు, ప్రయత్నం అవసరం. అందుకే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, మనోనిగ్రహం అన్నా ఆత్మసమర్పణ అన్నా ఒకటే, శరణాగతి చెందవయ్యా, ఈశ్వరుడు అనే వాడు ఒకడున్నాడు, ఈశ్వరుడి మీదకి నమ్మకం ఉంటే ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టకు. ఈశ్వరుడు ఇక్కడ అంతర్యామిగా ఉన్నవాడు, ఇక్కడ అన్ని ఇక్కడ అంతర్యామగా ఉన్న ఈశ్వరుడి మటుకి పరమార్థం ఇక్కడే ఉంది, పరమార్థం అంతా ఇక్కడ ఉంది, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఇక్కడ హృదయంలోనే ఉంది. ఈశ్వరుడు అంతర్యామిగా ఉన్నాడు, వాడి పాదాలను విడిచిపెట్టకు, వాడిని శరణాగతి చెయ్యి, గతల్లా శరణాగతి. నీకు ఈశ్వరుడి మీద నమ్మకం లేకపోతే భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, ఈ పంచభూతాల రూపంలో ఉన్నవాడు కూడా ఈశ్వరుడే, మనం ఉన్నదే ఈశ్వరుడు, కానీ అనుభవం మనకు రావటం లేదు. ఉన్నదే ఈశ్వరుడు, ఆడించేది ఈశ్వరుడు, మనల్ని ఆడించేది ఈశ్వరుడు, ఉన్నది ఈశ్వరుడు, ఆ దేహాన్ని దేహాన్ని ప్రారంధాన్ని అనుసరించి ఆడించేవాడు కూడా ఈశ్వరుడే. అంటే ఆ ఈశ్వరుడు పాదాలను మనం విడిచిపెట్టకూడదు. అంటే గచల్లా, అంటే వైష్ణవ సాంప్రదాయంలో ఏమని చెప్తారంటే, నీకు ముక్తి కావాలంటే గచల్లా శరణాగతే గచ్చాను, అంటే శరణాగతి వల్ల కూడా ఈ మిజ్జానయంలోంచి, అంటే దేహము నేను అనే తలంపే మనల్ని ఎక్కువ బాధిపే, అదే సైతాన్ మనకు దుఃఖం తీసుకొచ్చేది, అదే ఈ దేహము నేను అనే తలంపులోంచి, నేను అనే భావంలోంచి, నేను అనే తలంపులోంచి శరణాగతి వల్ల కూడా విడుదల పొందొచ్చు ఈ మిథ్యా నేనులోంచి. ఇటు విచారణ మార్గంలోంచి కూడా విడుదల పొందొచ్చు, ఆ మార్గంలోనైనా విడుదల పొందొచ్చు, ఈ మార్గంలోనైనా విడుదల పొందొచ్చు. అందుచేత నువ్వు శరణాగతి మార్గంలో ప్రయాణం చేయొచ్చు, లేకపోతే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయొచ్చు. మొత్తం మీద ఈ మిజ్జానే దేహగతమైన నేనులోంచి ఏదైతే నీ లోపల నుంచి నేనుగా వ్యక్తమవుతుందో ఆ నేనులోంచి విడుదల పొందటమే జీవితం యొక్క గమ్యం, జీవితం యొక్క లక్ష్యం. నీ సాధన అక్కడికే గురి పెట్టాలి. శరణాగతి అంటే దీనికి సద్గుణాలు, ఈ సదాచారం సద్గుణాలు ఎందుకు పెట్టారంటే మిజ్జానుల నుంచి విడుదల పొందటానికి. గుణాలు కూడా మనస్సులో ఉన్నాయి, గుణాలు కూడా మంచి గుణాలను మనస్సులో ఉన్నాయి, చెడ్డ గుణాలను మనస్సులో ఉన్నాయి. చైతన్యం గుణానికి అతీతం, అది నిర్గుణం నిరాకారం, అది గుణాలకన్నింటికి అతీతం. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనస్సుకు లోచూపు రావటానికి, మనస్సుకు అంతర్దృష్టి రావటానికి, వివేకం పెరగటానికి, విజ్ఞత పెరగటానికి, ఆ జీవితాన్ని సరిదిద్దుకోవటానికి, ఆ అంచేత ఎక్స్ట్రీమ్స్కి వెళ్లకుండా మధ్య మార్గంలో ప్రయాణం చేయటానికి మనం అన్నింటికి దీనికి భక్తి అవసరం. అన్నింటికి ఏమిటంటే మనకి భక్తి ముఖ్యం, అన్నింటికంటే భక్తి ముఖ్యం. అంటే భక్తి లేకుండా ముక్తి రాదు. అంటే శంకరాచార్య వారు ఏమన్నారంటే, భక్తి ద్వారా జ్ఞానాన్ని సంపాదించమని చెప్పారు. శ్రీకృష్ణ చైతన్యుడు ఏం చెప్పారంటే, జ్ఞానం ద్వారా భక్తిని సంపాదించమని చెప్పారు. అది ఇది ఒకటే. ఆచార్యులు వారు ఏమన్నారంటే, నువ్వు భక్తిని ఆలంబనంగా చేసుకుని జ్ఞానాన్ని సంపాదించవయ్య అన్నారు. శ్రీకృష్ణ చైతన్యుడు ఏమన్నారంటే, నీ జ్ఞానం అంటే నీ వివేకాన్ని ఆధారంగా పెట్టుకుని, నీ వివేకాన్ని ఉపయోగించుకుని, నీ తెలివిని ఉపయోగించుకుని భగవంతుడితోటి ఒక్కటి అవ్వు అన్నాడు శ్రీకృష్ణ చైతన్యుడు. భగవంతుడితోటి మనం ఒక్క భక్తుడు భగవంతుడితోటి ఒక్కటి అయ్యే వరకు సాధన చెయ్యాలి, అటువంటి భక్తిని నువ్వు సంపాదించు అన్నాడు శ్రీకృష్ణ చైతన్య. దానికి నీ వివేకం ఉపయోగించుకో, భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి. భగవంతుడు కొంతమంది కొన్ని అవకాశాలు ఇస్తాడు, అవకాశాలు మీరు దుర్వినియోగం చేయొద్దు, సద్వినియోగం చేసుకోండి, అవకాశాలు మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడు రాముడు ఉన్నాడు, శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు, శ్రీ అన్నీ కళ్యాణ గుణాలు, ఆయన మర్యాద పురుషోత్తముడు అంటారు. రామచంద్రమూర్తులు ఏమంటారంటే, మర్యాద పురుషోత్తముడు అంటారు. అన్నీ కళ్యాణ గుణాలే. మనకి కళ్యాణ గుణాలు ఎందుకు కావాలంటే, కళ్యాణ గుణాలు ఎవరికైతే ఉన్నాయో వారికి భయం తగ్గిపోతుంది. ముందు భేద కళ్యాణ గుణాలు ఉన్నవాడికి, సుగుణాలు ఉన్నవాడికి ఈ భేదరహిత స్థితిని పొందుతాడు. భేదం తగ్గిపోతా ఉంటుంది వాడికి, నువ్వు వేరు నేను వేరు అనే భేదబుద్ధి తగ్గుతుంది, భయరహిత స్థితి భయం తగ్గుతూ ఉంటుంది. జనరల్గా ప్రతి మనిషికి భయం, మిమ్మల్ని చూస్తే నాకు భయం, నన్ను చూస్తే నీకు భయం. ఈ భయం ఉన్నంతకాలం మనకు మోక్షానుభవం కలగదు. పిల్లని చూస్తే ఎలక్క భయం, ముంగిసరు చూస్తే పాముకు భయం, మీ విరోధులు చూస్తే నీకు భయం. ఈ భయం అనేది కూడా, అంటే కృష్ణుడు ఏమని చెప్పాడంటే, నీకు భయం వల్ల దుఃఖం వస్తుందంటే భయరహితుడు కావు, మీ ఈశ్వరుని స్మరిస్తున్న శరణాగతి వల్ల మనకు అభయస్థితి కలుగుతుంది. భయాన్ని విడిచిపెట్టమని చెప్పాడు, కోపాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. అంతేగా కోపంతో ఏ పని చేసినా, ఆచార్యులు వారు ఏమన్నారంటే కోపంతో ఏ పని చేసినా తర్వాత కోపంతో ఏ మాట మాట్లాడినా కోపంతో ఏ పని చేసినా తర్వాత ఖాళీగా కూర్చుని దుఃఖపడాలి అన్నారు. ఈ కోపం నిజం కాదు, అసూయ నిజం కాదు, ఇవన్నీ నిజాలు కాదు, విడత వికారాలు అయ్యి. అంటే మనకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నోరు మూసుకోవడం మంచిది, ఎక్కువ కోపం వచ్చినప్పుడు చెడ్డ మాటలు వస్తాయి మనకి. మనం ఉద్రేకంతో ఏదైనా మాట్లాడతాం అనుకుని మళ్ళీ మనం పశ్చాత్తాపడాలి. ఎందుకు ఉద్రేకంతో మాట్లాడటం, ఎందుకు పశ్చాత్తాపడటం ఎందుకు? అంటే రమణ మహర్షి గారు ఏమన్నారంటే వారి మీద వీరి మీద కోపం ఎందుకు, అని నీ కోపం మీద నువ్వు కోపం తెచ్చుకో అన్నారు. వాళ్ళు ఉంటే కదా అసలు వాళ్ళు లేనే లేరు అని నీడలిచి, నీ కోపం మీద కోపం తెచ్చుకో, నీ మీద నువ్వు కోపం తెచ్చుకో, ఇతరుల మీద కాదు కోపం తెచ్చుకోవాల్సింది, నీ కోపం మీద నీ కోపం తెచ్చుకో అని. అలాగే ఈ కళ్యాణ గుణాల వల్ల కోపం తగ్గుతుంది, భయం తగ్గుతుంది, రాగం తగ్గుతుంది, వైరాగ్యం పెరుగుతుంది, వివేకం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, విచక్షణ ఆ డిస్క్రిమినేషన్ కూడా పెరుగుతుంది. ఒక మాట సుగ్రీవుడు రామచంద్రమూర్తి అన్నాడు, సుగ్రీవ నాకు తమ్ముళ్ళు ఉన్నారు, లక్ష్మణుడు, భరతుడు, సుగ్రీవుడు ఉన్నారు, ఇటువంటి తమ్ముళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు అన్నాడు. అంటే అది ఆత్మస్థుతి కాదు, సబ్జెక్ట్ చెప్పడానికి చెప్పాడు అక్కడ, అది ఆత్మస్థుతి కాదు. సుగ్రీవ నీలాంటి స్నేహితులు ఎంతమంది ఉంటారు సమాజంలో అన్నారు. ఎప్పుడు కూడా నన్ను నా కష్టదశలో విడిచిపెట్టలేదు, నువ్వు నాకు నిజమైన స్నేహితులు. నాలాంటి కుమారుడు దొరకటం సమాజంలో కష్టమే, నీలాంటి స్నేహితులు దొరకటం కూడా కష్టమే. కొంతమంది ఎదురుకుండా పొగుడుతారు, చాటుకెళ్ళాక తిరుగుతూ ఉంటారు, అది ఏంటో అర్థం కాదు. తల్లిదండ్రులకి నాలాంటి కుమారుడు ఎంతమంది ఉంటారు సమాజంలో, అలాగే అన్నదమ్ములు ఉంటారు నాలాంటి తమ్ముళ్ళు, నాకున్న తమ్ముళ్ళు లాంటి వాడు సమాజంలో అన్నదమ్ములు ఇంత సోదర ప్రేమ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారని మాటల సందర్భంలో ఈ మాటలు సుగ్రీవుడితో రామచంద్రమూర్తి చెప్తారు. మనోనిగ్రహం అన్నా ఆత్మసమర్పణ అన్నా ఒకటే. అంటే ఏదైతే నేనుగా వ్యక్తం అవుతాందో, ఏదైతే మనలో నేనుగా వ్యక్తం అవుతానంటే దాని విజృంభణ తగ్గించుకుంటే నీకు నిగ్రహం వస్తుంది. బాగా అర్థం చేసుకోండి, మనలో ఏదో ఒకటి నేనుగా వ్యక్తం అవుతాను, మనస్సే మనకు నేనుగా వ్యక్తం అవుతాను, మన లోపల మనస్సు మనకు నేనుగా వ్యక్తం అవుతాను. అంచేత ఆ నేనే మనల్ని బంధిస్తాను. ఈ శరీరము మొదటి తలంపు మనకి నిద్రావస్థ, స్వప్నావస్థ, వ్యవస్థలు ఉన్నాయి కదా, ఈ మూడు అవస్థలు మనం అనుభవిస్తున్నాం. ఏది స్వప్నావస్థ, నిద్రావస్థ, జాగ్రత్త అవస్థ, శరీరం చనిపోవటం, పుట్టడం, ఏది బ్రహ్మమ్మ కాదు. చనిపోవటం బ్రహ్మమ్మ కాదు, పుట్టడం బ్రహ్మమ్మ కాదు, జాగ్రత్త అవస్థ బ్రహ్మమ్మ కాదు, స్వప్నావస్థ బ్రహ్మమ్మ కాదు, నిద్రావస్థ కూడా బ్రహ్మమ్మ కాదు. నిద్రావస్థ కేవలం జడం, జాగ్రత్త అవస్థ అంటే తలంపులు, తలంపులు, ఇష్టం తలంపు, అయిష్టం తలంపు, కోపం తలంపు, కోరిక తలంపు, అవన్నీ జాగ్రత్త అవస్థ అంతా తలంపులు. స్వప్నావస్థ నిద్రలో మనకు స్వప్నాలు వస్తాయి, అవన్నీ కూడా తలంపులే, అన్నీ తలంపులే, అదంతా బ్రహ్మమ్మ కాదు. గాఢ నిద్ర అంతా, గాఢ నిద్రలో స్వప్నంగా ఉన్నా మనం స్వప్నంగా ఉన్నట్టు ఏమి తెలియదు, అదంతా జడావస్థే. శరీరం చనిపోతూ ఉంటుంది, అది బ్రహ్మమ్మ కాదు. పుట్టింది చనిపోతుంది, చనిపోయింది పుడుతుంది. చావు పుట్టుకుననే శరీరానికి సంబంధించిన విషయాలు, అది బ్రహ్మమ్మ కాదు. అదే బ్రహ్మమ్మ పుట్టలేదు చనిపోవటానికి, పుట్టింది చనిపోతుంది, కానీ దేనికైతే పుట్టుక లేదో దానికి చావు ఉండదు. పుట్టినది జన్మించింది చనిపోతుంది, జన్మించింది మరణిస్తుంది, జన్మం లేని దానికి మరణం ఉండదు. అయితే అది బ్రహ్మమయ్యా, అది ఎక్కడో ఉందనుకుంటున్నావు, నీ హృదయంలో ఉంది, అది ఎప్పుడో తెలుస్తుంది అనుకుంటున్నావు, ఇప్పుడే తెలుస్తుంది. ఎప్పుడు నీ మనస్సులోంచి ఈ గుణాల్లోంచి విడుదల పొందితే, గుణాల్లోంచి విడుదల పొందితే, మనస్సులో వచ్చే వికారాల్లోంచి కనుక విడుదల పెడితే, మనస్సుకు లోచూపు కలిగితే, మనస్సు పలచబడితే, మనోనాశనం అయితే, ఎప్పుడో కాదు ఎక్కడో కాదు ఇప్పుడే ఎక్కడే అది నీకు అనుభవంలోకి వస్తున్నావయ్యా. అంచేతే ఆ గ్రహం శనిగ్రహం పట్టుకుంది, ఈ గ్రహం పట్టుకుంది, ఆ గ్రహం పట్టుకుంది, ఈ మధ్యన మా ఇంటికాడ పరిస్థితి లేవు, ఆ గోల కాదు అయ్యి ఈ మనస్సు అనే గ్రహంలోంచి విడుదల పొందని ఇక్కడ స్వామి చెబుతున్నారు. అన్నీ స్వప్నంతో సమానం. ఒకవేళ మీకు రోజులు బాగా వెళ్ళిపోతున్నా, అదృష్టం మిమ్మల్ని వెంటాడుతున్నా స్వప్నంతో సమానం, దురదృష్టం వెంటాడుతున్నా స్వప్నంతో సమానం. ఈ మనస్సు మనోనాశనం అయ్యే వరకు నీకు శరీరాలు వస్తూ ఉంటాయి, నీకు దుఃఖం విడిచిపెట్టదు. దుఃఖం ఎక్కడ బయట లేదు, లోపలే ఉండగా ఆ దుఃఖ కారణం నశించే వరకు నిన్ను దుఃఖం విడిచిపెట్టదు. అయితే ఈ మనస్సు అనే గ్రహంలోంచి నువ్వు విడుదల పొందడం మానేసి ఈ అహంభావంలోంచి, ఈ వ్యక్తి భావంలోంచి ఇండివిజువల్ అయి, పర్సనల్ అయి, బాడీ బాగుండాయి, ఈ ఇందులోంచి ఏదైతే నీకు నేను చనిపోయినా కదా ఈ దేహము నేను, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని అనుకుంటాడు వాడు. అంటే ఏ తలంపు అయితే దేహంతో తాదాప్యం పొందుతుందో ఆ తలంపు చెబుతుంది నేను చనిపోతున్నాను. దేహంతో తాదాప్యం పొందే తలంపే చెబుతుంది చనిపోవటం నిజం కాదు, శరీరం చనిపోతుంది అది నిజం కాదు, అదొక తలంపు. శరీరం చనిపోవటం కూడా తలంపు, శరీరం పుట్టడం ఒక తలంపు, మీకు సంతోషం వస్తే ఒక తలంపు, దుఃఖం వస్తే ఒక తలంపు, జీవితం అంతా తలంపులే. మీకు ఏదైనా సంతోషం వచ్చిందనుకోండి, ఒకటి మీరు జ్ఞాపకించుకోండి, మీకు లోప హృదయంలోంచి వచ్చే ఆనందం తప్పించి హృదయంలోంచి వచ్చే శాంతి, హృదయంలోంచి వచ్చే ఆనందం, హృదయంలోంచి వచ్చే కాంతి, హృదయంలోంచి వచ్చే ఆ శుభం, ఆ వైభవం, ఇది తప్పించి బాహ్య కారణాల వల్ల దేనివల్ల మనకు సంతోషం వస్తున్నా, ఇవన్నీ భవిష్యత్తులో పరిణామంలో అంత దుఃఖం కింద మారిపోతుంది. మనం ఎత్తుకి ఎత్తు అనుభవించవలసింది, వడ్డీతో సహా అనుభవించవలసింది. అంటే ఇక్కడి నుంచి ఉన్న సుఖం వల్ల హృదయంలోనే ఉంది, బయట ఎక్కడో సుఖం ఉందనుకుని నువ్వు భ్రాంతి పడుతున్నావు, అంటే ఎక్కడో ఉంది ఎక్కడో ఉంది అనుకుంటున్నావు, కానీ ఉన్నదంతా నీ హృదయంలోనే ఉంది. అంటే మనో నిగ్రహం మనస్సుని, బాడీకి కంఫర్ట్ ఎంత ముఖ్యమో మనస్సుకు కూడా నిగ్రహం. ఇప్పుడు నువ్వు ఏసీ గదిలో ఉన్నంత చేస్తే నువ్వు సుఖపడవు, నీకు ఇంటికాడ అన్ని సదుపాయాలు ఉన్నాయనుకోండి, మీ బాడీ కంఫర్ట్లో ఉంటుంది. మీ బాడీ కంఫర్ట్లో ఉన్నంత మాత్రం చేత మీరు సుఖపడరు. మనసుకు నిగ్రహం కూడా అవసరం, మనస్సు నియమించుకోవటం కూడా అవసరం, అప్పుడు మీకు సుఖం తెలుస్తుంది. మనసుకు లోచూపు రావాలి, మనోనాశనం అవ్వాలి, అప్పుడు సుఖం తెలుస్తుంది. మనస్సులోని వికారాలన్నీ కూడా నశి వేరుతో సహా నశించాలి, అప్పుడు సుఖం తెలుస్తుంది అయ్యా. అంటే బాడీకి కంఫర్ట్ ఎంత కావాలో, ఎంత ముఖ్యమని నువ్వు అనుకుంటున్నావు, మనో నిగ్రహం కూడా అంతే ముఖ్యం. మనస్సుకు నిగ్రహం లేకపోతే దానికి లోచూపు రాదు. ఎప్పుడైతే మనస్సుకు లోచూపు రాదో, దానికి అంతర్దృష్టి రాదో, దానికి ఆత్మజ్ఞానం కలగదు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలగదో వాడికి మోక్షం లేదు. ఆత్మజ్ఞానం అన్నా, భగవద్ అనుభవం అన్నా, మోక్షం అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. అంచేత అహంకారం ఆత్మ యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించి తాను లొంగిపోతుంది. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు నిజంత. మనకి నిజమైన గతి మన భర్త, మన యజమాని వాడే. వాడి చేతిలో మనకు కేవలం పనిముట్లు, మన చేతులు వాడి యొక్క ఈశ్వరుడు యొక్క ఐశ్వర్యం. ఆ ఈశ్వరుడు యొక్క, ఆ ఈశ్వరుడికి ఉన్నటువంటి శక్తి, ఆ ఈశ్వరులో ఉన్నటువంటి చైతన్యం, ఆ ఈశ్వరులో ఉన్నటువంటి జ్ఞానం, ఆ ఈశ్వరుడు యొక్క ఔన్నత్యం నీకు తెలుస్తుంటే, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడనే విశ్వాసం, నీకు ఉన్న విశ్వాసం అది నిజమైతే, కొంతమంది చెప్తారు శ్వాస పోయినా విశ్వాసం పోకూడదని, అది నిజమైతే ఆ ఈశ్వరుడు శక్తి మందు, ఒక స్ట్రాంగ్ మైండ్ ముందు ఒక వీక్ మైండ్ ఎలా లొంగిపోతుందో, చాలా ఒక బలమైన మనిషి క్యాండిడేట్ దగ్గర వీక్ క్యాండిడేట్ ఎలా ఓడిపోతాడో, ఒక పులి దగ్గర మేక ఏ విధంగా అయితే అణిగిపోతుందో, పులి దగ్గర మేకలు వెళతాయా, మేకలు వెళ్ళవు. అలాగే నీకు భగవంతుడి యొక్క శక్తి తెలుస్తుంటే నీకు తెలియకుండానే అహంభావం అణిగిపోతుంది, నీ పొగరబొత్తనం తగ్గిపోతూ ఉంటుంది. భగవంతుడి యొక్క శక్తి, ఆయనలో ఉన్న జ్ఞానం, ఆయనలో ఉన్న వైరాగ్యం, ఆయనలో ఉన్న ఐశ్వర్యం, ఆయనలో ఉన్న యశస్సు అది నీకు తెలుస్తుంటే నీ మనసు, నీకున్న పొగరబొత్తనం, నీకున్న అహంకారం తగ్గిపోతుంది అయ్యా. అది చెయ్యాలి. అంటే భగవంతుడి యొక్క ఔన్నత్యం ముందు నీకు అర్థం అవ్వాలి, ఈశ్వరుడు యొక్క ఔన్నత్యం అర్థం అవ్వాలి, అప్పుడే మనస్సు అణగటం ప్రారంభమవుతుంది. మనం అనేక ఊహలు, అనేక సంకల్పాలు వస్తూ ఉంటాయి, అనేక కార్యక్రమాలు తెరపెడుతూ ఉంటాం, కానీ కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఈశ్వర సంకల్పం ఉంటే అది జరుగుతుంది, అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. ఈశ్వర సంకల్పం లేకుండా ఏది జరగదు, అది గుర్తుపెట్టుకోండి. శక్తి ఈశ్వరుడిది, శక్తి జీవుడిది కాదు. జీవుడికి శక్తి లేదు, శక్తి ఈశ్వరుడిది. అంటే ఈశ్వర సంకల్పం జరుగుతుంది, కానీ మనం అనుకున్న సంకల్పం జరగనే జరగదు. ఇప్పుడు కొంతమంది నేను చూస్తాను ఈ మధ్యన రాజకీయాలంటే ఏమి ఇష్టం లేని వాళ్ళు కూడా ఎలక్షన్లు నిలబడ్డారు ఈ మధ్యన. దానికి కారణం ఏంటి, వాళ్ళ కోరికను బట్టి నిలబడలేదు, వాళ్ళ దేహ ప్రారంభం తీసుకెళ్లి అక్కడ పెట్టింది. అంటే దీని అర్థం ఏంటంటే, మన దేహ ప్రారంభంలో ఉంటే మన కోరికతో సంబంధం లేకుండా పని పూర్తి అవుతుంది. మనం ఏమనుకుంటామంటే, కోరిక ఉంటే డిజైర్ డజ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్, కోరిక ఉంటే పని అవుతుంది, కోరిక లేకపోతే పని అవదు అనుకుంటాం. కోరిక లేకపోయినా అవుతుంది, దేహ ప్రారంభంలో ఉంటే. ఈ దేహం, మన దేహం, భగవంతుడు ఏ ప్రారంభాన్ని అనుభవించడానికి ఈ దేహాన్ని ఇక్కడికి పంపించాడు, ఏ ప్రారంభాన్ని భగవంతుడు మన దేహాన్ని ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు, ఏ సంకల్పంతో పంపించాడు, ఆ సంకల్పానికి మనం సహకరిస్తుంటే మనకు మోక్షం ఇప్పుడే, ఇక్కడే, ఈ జన్మలోనే వస్తుంది. మనకి ఎవరు సన్మానాలు చేస్తారా, మనకి ఎవరు గౌరవాలు చేస్తారా, మనల్ని ఎవరు ఊరేగిస్తారా, వాడికి జ్ఞానం రాదు. అజ్ఞానం పెరుగుతుంది, రజోగుణం పెరుగుతుంది. మనం చేయవలసింది ఏంటంటే, ముందు రజోగుణాన్ని తగ్గించుకోవాలి, తమోగుణాన్ని తగ్గించుకోవాలి, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయగా చేయగా అందులోంచి కూడా, ఆ గుణాల నుంచి కూడా విడుదల పొందుతాం. అప్పుడు నిర్గుణ స్థితి మనకు కలుగుతుంది. కానీ మనం ఆశ్రయించవలసిన సత్వగుణాన్ని ఆశ్రయిస్తే తర్వాత అందులోంచి కూడా విడుదల పొందుతాం. అదే బుద్ధిపూర్వకంగా దాని మూలం నేను అనే తలంపు, మూల తలంపు మూలం నీ హృదయంలో ఉంది, దాని వేరుతో సహా పెకడించాలి. మూల తలంపు యొక్క మూలం నీ హృదయంలోనే ఉంది. మూల తలంపు యొక్క మూలం ఎక్కడుందంటే హృదయంలోనే ఉంది. అంటే హృదయం అంటే శరీరంలో ఒక భాగం కాదు. ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో అది హృదయం. హృదయానికి ఈశ్వరుడికి మరొక పేరు హృదయం. ఆ భగవంతుడు ఏ హృదయంలో మన లోపల ఉన్నాడు ఉండటం. అయితే శరీరం ఒక భాగం కాదు. ఈ శరీరాన్ని పోసి చూస్తే ఆ హృదయం కనపడదు, ఆధ్యాత్మిక హృదయం కనపడదు. కానీ నేననే తలంపు మనకు లోపల నుంచి వస్తుంది, కానీ బయట నుంచి రావటం లేదు. ఆ మూల తలంపు మూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు. మీకు దేహం వచ్చింది కేవలం భోగం అని పెంచడానికి కాదు, తపస్సుకి దేహాన్ని ఉపయోగించుకో, అమృతానుభవాన్ని పొందు, జీవితానికి మరణానికి భేదం లేని స్థితిని ఆ స్థితిని అందుకో, ఈ శరీరాన్ని తపస్సుకు ఉపయోగించుకో. ఇప్పుడు మనం ఏదో వింటున్నాం వింటున్నాం, అది వింటే సరిపోదు, దాన్ని మరణం చేసుకోవాలి. మనం వింటే సబ్జెక్ట్ వింటే సరిపోదు, దాన్ని జాగ్రత్తగా మననం చేసి రాపాటించుకోవాలి. మన మనస్సులో మననం చేసుకోవాలి. దాన్ని మననం చేసుకోగా 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 అది మనకు అనుభవానికి అందుతుంది. ఏదైతే మనకు అనుభవంలో ఉందో అది మనకు సుఖాన్ని తీసుకొస్తుంది. కానీ మనకు అనుభవంలో లేనిది మనకు సుఖాన్ని తీసుకురాదు. ఆ శృతి చెప్పినటువంటి వాక్యాన్ని, ఆ వేదం చెప్పిన వాక్యాన్ని నువ్వు మననం చేసి అది నువ్వు అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే దాని శాంతి తెలుస్తుంది, నీకు సుఖం తెలుస్తుంది, ఆనందం తెలుస్తుంది అని వింటే సరిపోదు. అంటే మీరు అది చెప్తారు, ఆచార్యుల వారు చెప్తారు, ఇతర జీవులకి లేని అవకాశాలు మానవ జన్మకు ఉంది. పశువులు నిద్రపోతున్నారు, మనం నిద్రపోతున్నాం. ఆహారం ఆకలికి కావాలి, మనకి కావాలి. ఆకలికి భయం వేస్తుంది, మనకి భయం వేస్తుంది, అన్నీ సమానమే. కానీ భగవంతుడు మనకు కొంత వివేకం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు. ఆ తెలివిని మనం భగవద్ అనుభవం పొందటానికి ఉపయోగించుకోవాలి. భగవద్ అనుభవం పొందటానికి ఉపయోగించకపోతే నీ తెలివి ఏం చేసుకుంటావు, వివేకం ఏం చేసుకుంటావు? అంటే మానవ జన్మ రావటమే కష్టం, ఆ మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా మన ముముక్షత్వం కష్టం. అంటే మోక్ష అపేక్ష, మోక్షం పొందాలి, మోక్షం అపేక్ష, దాని తాలూకు మోక్షం అపేక్ష రావటం కష్టం. మోక్షం అపేక్ష కలిగినా తదనుగుణంగా జీవితాన్ని మలుచుకోవటం కష్టం. ఒకవేళ సత్పురుషులు, మహాత్ములు, మహర్షులు నీకు సమీపంలో ఉన్న వారితో సహవాసం చెయ్యాలని బుద్ధి కలగదు నీకు? అసలు మానవ జీవితమే రా జన్మ, మానవ జన్మ శరీరం, ఈ మానవ శరీరం రావటమే కష్టం. పోనీ వచ్చిందనుకో, ముముక్షత్వం రావటం మరింత కష్టం. అంటే మోక్షం పొందాలనేటువంటి తపన, ఆ తపన రావటం కష్టం. ఒకవేళ తపన, ఆ మోక్షం, ఆ తపన వచ్చిన దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి, ఆ ముముక్షత్వం, మరి మోక్షం పొందాలి అనేటువంటి దాన్ని పొందటం కోసం సాధన చెయ్యు నువ్వు. ఉడికే మోక్షం కావాలి, మోక్షం కావాలి, జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలని అనుకుంటావు, కానీ సాధన చెయ్యు. పోయి ఆ మోక్షం ఎవరిని ఆశ్రయిస్తే ఆ మోక్షం తాలూకు అనుభవం మనకు తెలుస్తుంది, వాళ్ళని ఆశ్రయించాలని బుద్ధి కట్టదు. ఈ ముముక్షత్వం, మనుక్షత్వం, ముముక్షత్వం ఇవన్నీ కూడా మహాపురుష సంశ్రేయ మహాత్ముల్ని, మహర్షుల్ని ఆశ్రయించాలనే తలంపు రావటం కూడా నీ పూర్వజన్మల్లో పుణ్యం ఉంటేనే, కానీ నీకు ఈ బుద్ధే రాదు అన్నారు ఆచార్యులు. నేను ఎంతో కాలం పూర్వజన్మలో ఎంతోకైనా సత్కర్మ చేస్తేనే కానీ, నిష్కామకర్మ చేసి ఉంటేనే కానీ మనకి సత్పురుషులతో సహవాసం చేయాలి, దుస్సంగాన్ని విడిచిపెట్టాలి, సత్సంగం చెయ్యాలనే తలంపు కూడా, ఆ బుద్ధి కూడా రాదు సత్కర్మ చెయ్యకపోతే. పూర్వజన్మలో మనం చేసినటువంటి పుణ్యం ఎంతో కొంత లేకపోతే సత్పురుషులతో సహవాసం చెయ్యాలనే ఆ తలంపు కూడా మనకు రాదు. అయితే కృష్ణుడు అర్జునుడితో రెండు అధ్యాయాలు ఏం చెప్తాడంటే, అర్జున నువ్వు బ్రాహ్మీ సుఖాన్ని పొందంటాడు, బ్రాహ్మీ స్థితిని పొందటానికి ప్రయత్నం చెయ్యంటాడు. అర్జున బ్రాహ్మీ స్థితిని పొందటానికి ప్రయత్నం చెయ్యి. అంటే బ్రహ్మం యొక్క స్వరూపమే సుఖం, బ్రహ్మం యొక్క స్వరూపమే శాంతి, బ్రహ్మం యొక్క స్వరూపమే ఆనందం, బ్రహ్మం యొక్క స్వరూపం, దానికి పుట్టుక లేదు, చావు లేదు. అంటే అటువంటి బ్రాహ్మీ స్థితిని నువ్వు పొందకుండా దాని తాలూకు సుఖం కూడా నీకు రాదు. ఆ బ్రాహ్మీ స్థితిని పొందటానికి ప్రయత్నం చెయ్యాలి. ఆ బ్రాహ్మీ స్థితిని పొందటానికే మనకున్న యుక్తి, మనకున్న శక్తి, భగవంతుడు ఇచ్చిన మనకి ఇచ్చిన అవకాశాలు ఏకముఖంగా ఉపయోగించుకోవాలి. అప్పుడు మనం పొందేది, ఆ వస్తువును పొందేది మనం. ఆ బ్రాహ్మీ స్థితి పొందినవాడు ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నా అలాగే ఉంటాడు, మాట్లాడిపోయినా అలాగే ఉంటాడు, శరీరం ఉన్నా అలాగే ఉంటాడు, శరీరం పోయినా అలాగే ఉంటాడు, వాడిని ఎవడో పలకరించకపోయినా అలాగే ఉంటాడు, వచ్చి పలకరించినా అలాగే ఉంటాడు. అబ్బా ఏమిటో అయ్యా ఈ డిస్టర్బెన్స్ అని అనుకోడు. అక్కడ మనస్సు లేదు, వాడు బ్రహ్మంలో ఉన్నాడు, అక్కడ డిస్టర్బెన్స్ ఏమీ లేదు. యుద్ధ మధ్యంలో ఉన్నా అలాగే ఉంటాడు, ఇంటికాడ వాడు ఇంట్లో వాడు బెడ్రూమ్లో కూర్చున్నా అలాగే ఉంటాడు, అది బ్రాహ్మీస్థితి. ఈ బ్రాహ్మీస్థితి పొందిన వాడికి వాడు దేహం ఉండటం వల్ల వాడికి లాభం లేదు, దేహం పోవటం వల్ల నష్టం లేదు, లోపం కనిపించటం వల్ల వచ్చే లాభం లేదు, లోపం కనిపించకపోవటంలో వచ్చే నష్టం లేదు. వాడికి సృష్టి స్థితి లయాలతో సంబంధం లేదు. ఈ సృష్టి స్థితి లయాలనేవి ప్రకృతికి సంబంధించిన విషయాలు, ఈ ప్రకృతి గుణాలకు సంబంధించినటువంటి విషయాలు. వాడికి లాభం లేదు, నష్టం లేదు. అంటే అన్నారు, ఇందులోంచి విడుదల, విజ్ఞానంలోంచి విడుదల పొందటమే. ఇక్కడ సదా వస్తువు నీకు తెలుసున్నా ఉంది, నీకు తెలియకపోయినా ఉంది ఇక్కడ వస్తువు. ఏదైతే విజ్ఞానంలోంచి వీడు సాధన అంటే ఏమి లేదు. ఇక్కడ లోపలన్న వస్తువుని మన అనుభవానికి వైద్యం చేసుకోవడానికి ఏ ఆటంకాలు వస్తున్నాయో ఆటంకాలను తొలగించుకోవటమే సాధన. అంచేత నీకు ఈ శరీరం అనే భావన, ఈ దేహం మాత్రమే నేను అని నీ భావన గట్టిగా బలపడిపోయింది. ఈ మనస్సు నేను, ఈ దేహము నేను, నేను ఏది కాదో అదే నేననే భావన గట్టిగా మనకి నాటుకుపోయింది. అది సత్యము కాదు, అసత్యం. అసత్యములోంచి దుఃఖం వస్తుంది కానీ సత్యములోంచి దుఃఖం రాదు. అసత్యములోంచి దుఃఖం వస్తుంది కానీ సత్యములోంచి దుఃఖం రాదు. అశాశ్వతంలోంచి దుఃఖం వస్తుంది కానీ శాశ్వతంలోంచి దుఃఖం రాదు. అంటే నువ్వు నిజంగా నిజస్థితిలో ఉంటే నీకు దుఃఖం ఎందుకు వస్తుంది? దుఃఖం రాదు. నువ్వు అనేజ స్థితిలో ఉన్నావు కాబట్టి నీకు దుఃఖం వస్తుంది. నువ్వు ఏది కాదో అది అవుననుకుంటున్నావు, అంచేది నీకు దుఃఖం వస్తుంది. నువ్వు నిజస్థితిలోంచి, నిజస్థితిలో ఉన్నప్పుడు దుఃఖం రాదు, అనేజ స్థితిలో ఉన్నప్పుడే నీకు దుఃఖం వస్తుంది. సహజ స్థితిలో ఉన్నప్పుడు నీకు దుఃఖం రాదు, అసహజ స్థితిలో ఉన్నప్పుడే నీకు దుఃఖం వస్తుంది. ఇంకే దుఃఖం వచ్చినప్పుడు నువ్వు రావద్దు రావద్దు అంటావు, ఇంకే దాన్ని రిజెక్ట్ చేస్తున్నావు. అది నువ్వు కాదు కాబట్టి, అది నీ స్వరూపం లేదు కాబట్టి. అంటే ఇప్పుడు నీకు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. ఇప్పుడు నీకు అన్ని సదుపాయాలు ఉన్నాయనుకోండి, ఇంట్లో మీకు దుఃఖం వస్తుందనుకోండి, ఏమీ ప్రయోజనం లేదు. మీరు వేదాలు, నాలుగు వేదాలు చదువుకున్నారనుకోండి, బాగా పాండిత్యం ఉందనుకోండి, ఇంటి నిండా ధనం ఉందనుకోండి, బ్యాంకు నిండా బంగారం ఉందనుకోండి, అన్ని బాగా ఉన్నాయనుకోండి, మీరు వేద పండితులు అనుకోండి, కానీ మీకు దుఃఖం వస్తుందనుకోండి, ఇంటి వల్ల ప్రయోజనం లేదు. ఎన్ని ఉన్నా కానీ దుఃఖం వస్తుంటే ఫీలింగ్ చేస్తుంది, మంట ఒకదైనటువంటి హృదయానికి మంట వచ్చేస్తుంది. అవి మీ వేద పండితులు అయితే ప్రయోజనం ఏముంది, లేకపోతే ధనం ఉంటే ప్రయోజనం ఏముంది? మానవుడు దుఃఖరహిత స్థితిని పొందాలి. దుఃఖరహిత స్థితిని హృదయంలోనుంది, అదే బ్రహ్మం, అదే ఏకం, అదే సత్యం, అదే సుందరం, అదే శివం, అదే జ్ఞానం. జ్ఞానం అంటే మన ఇంద్రియాలతో గ్రహించేది కాదు, ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తమైతే పరోక్షం కాదు అపరోక్షంగా, డైరెక్ట్గా ఉన్న వస్తువు ఉన్నట్టుగా నేను అనేటప్పటికి నీకు దేహం ఎలా స్ఫురిస్తుందో, నేను అనేటప్పటికి నీ మనస్సు ఎలా స్ఫురిస్తుందో, అలాగే నేను అనేటప్పటికి నీకు ఆ లోపల సర్వస్తువు స్ఫురించాలి. అప్పుడు నీకు అది కడసారి జన్మ, ఆ చివరి జన్మ. నేను దానికి తలంపులు లేవు, దేనికి? లోపల బ్రహ్మముకి తలంపులు లేవు, దానికి తలంపులు లేవు. గాలి నిద్రలో మనకు తలంపులు ఎక్కడ ఉన్నాయి? తలంపులు లేవు. ఇప్పుడు నేను ఏది ఏది మనలోనూ నిజమైన దేనికి తలంపులు లేవు. దేహగతమైన దేనికే తలంపులు ఉన్నాయి. ఇప్పుడు నేననే తలంపులోంచి విడుదల పొందితే చాలు, నీ హృదయంలో నిజం తనంతటి తానగా నీకు వ్యక్తమవుతుంది. అంటే భగవంతుడు చెప్పేది ఏంటంటే, జ్ఞాన సంపాదించడానికి యోగ్యత నువ్వు సంపాదించినప్పుడు, అర్హత సంపాదించినప్పుడు, దానికి నువ్వు ఫిట్ అయినప్పుడు, ఒక క్షణం కూడా నీ లోపల వస్తువు నీకు ఎరుపులోకి రావడానికి ఆలస్యం అవ్వదాన్ని. అంచేది మనకి ఏ అలవాట్లు అయితే అడ్డొస్తున్నాయో మనం కానిదాన్ని మనం అనుకుంటున్నాం, అందులోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడండి, నీ దేహం ఎవరికైనా లావుగా ఉందనుకోండి, మురికి అనుకోండి, బొండంగా ఉన్నారంటే నీకు దుఃఖం వస్తుంది. కారణం ఏంటి చెప్పండి? దానికి ఆ దేహంతో తాదాచ్యం. మీ దేహం ఎవరికైనా సన్నంగా ఉందనుకోండి, మీ దేహాలు ఈ దేహం ఒకటి బక్కగా ఉన్నారంటే వాళ్ళకి దుఃఖం వస్తుంది. ఏం చేత? దేహంతో తాదాక్షణాలు. మీరు చాలా మంచివారండి, మీ మనసు చాలా మంచిది అంటే నీకేం వస్తుంది? గర్వం వస్తుంది, సంతోషం వస్తుంది. మీ మనసుతో తాదాక్షణాలు. మీ మనసు మంచిది కాదని ఎవరు అంటారనుకోండి, అది నీకేం వస్తుంది? దుఃఖం వస్తుంది. మీ మనసుతో తాదాక్షణాలు. ముందు ఈ మనోదేహములతో తాదాక్షం కనుక విడిచిపెడితే చచ్చిన తర్వాత ఏదో అవుతాం. ముందు మన సుఖం వెంటాడుతుంది, సంతోషం వెంటాడు. చచ్చిన తర్వాత ఏదో ఒకటి అవుతాం, మట్టి అవుతాం లేకపోతే బూడిద అవుతాం. కాలు శరీరాన్ని కాలిస్తే బూడిద అవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. పునః ప్రారంభాన్ని అనుగ్రహించి ముందు స్వర్గానికి ఎక్కడికి వెళ్తాం, లేకపోతే నరకానికో ఇంకో లోకానికో ఇంకో లోకానికో, ఆ కర్మ సిద్ధాంతాన్ని బట్టి వాడు ఎక్కడికి వెళ్తాడు అది అటించడు ముందు. అదే మనోదేహములతోటి మనం తాదాత్మ్యం ఇప్పుడు వదులుకున్నప్పుడు మనం వర్ణనాతీతమైనటువంటి సుఖం. అరవింద్ ఘోష్ గారు భాషలో చెప్పాలంటే, ఫర్ సెల్ఫ్ రిలైజర్ సోల్స్, ఫర్ గాడ్ రిలైజర్ సోల్స్, ఫర్ ట్రూత్ రిలైజర్ సోల్స్, ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సీస్ ఆఫ్ ఆనంద. సముద్రంలో ఎంత నీరుందో అంత ఆనంద సముద్రం నీ లోపల పొంగి నీ లోపల శాంతి సముద్రం ఉంది. నీ లోపల ఉప్పు సముద్రం కాదు, నీ లోపల ఆనంద సముద్రం, శాంతి సముద్రం, కాంతి సముద్రం. అది పొంగి నీ సహస్రారాన్ని ముంచేస్తుంది. అప్పుడు ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతే. శరీరం ఉంటే శాంతి, శరీరం పోతే శాంతి. అటువంటి అనుభవం ఇప్పుడు ఈ శరీరం ఈ భూమి మీద తిరుగాడుతున్నప్పుడే ప్రయత్నం చేసి పొందటానికి ప్రయత్నం చేయండి. ఊరికే మోక్షం కావాలి, మోక్షం కావాలనుకుంటే కాదు, దానికి తదనుగుణంగా నువ్వు ప్రయత్నం చెయ్యాలి, సాధన చెయ్యాలి, అధ్యయనం ఉండాలి, మహర్షులతోటి మహాత్ములతోటి సహవాసం ఉండాలి, అయోగ్యత ఉండాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చెయ్యాలి. రాజకీయ నాయకుల్లో నాకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే బాగా ఇష్టం. వల్లభాయ్ పటేల్ గారు అంటే నాకు బాగా ఏం చేయాలంటే చాలా తక్కువ మాట్లాడేవాడు, ఎక్కువ పని చేసేవాడు. మనం కూడా మితభాషిగా ఉండాలి. రాముడి గురించి అదే చెప్తాడు, ప్రథమ భాష, యతభాష, మితభాష అంటాడు రామచంద్రమూర్తి గురించి వాల్మీకి మహర్షి. అంటే మీరు మీకు ఏదైనా గర్వం వచ్చే కారణాలు ఉన్నా గర్వం తెచ్చుకోకండి. మీకు ఏదైనా గర్వం వచ్చే కారణాలు ఉంటే గర్వం తెచ్చుకుంటే మళ్ళీ మీకేమవుతుందంటే మళ్ళీ మీ మీ గర్వం పోగొట్టుకోవడానికి మీకు 100 జన్మలు వస్తారు సాధన చేయటం. అంటే మనం నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, క్వైట్గా ఉండాలి, కూల్గా ఉండాలి. దేహ ప్రారంభంలో ఒకసారి అనుకూల పరిస్థితులు వస్తాయి, ఒకవేళ ప్రతికూల పరిస్థితులు వస్తాయి దేహ ప్రారంభాన్ని బట్టి. అది కంప్లీట్గా దేహానికి వదిలేదు, దేహానికి ప్రారంభానికి వదిలేదు. వదిలేసిన వచ్చిన ఈ భూమి మీదకి నువ్వే వచ్చిన పని చూసుకున్నా అది చూసుకో. మనకి లోపల సద్వస్తు తెలియపోయిన దేహం తెలుస్తుంది, మనసు తెలుస్తుంది. ఈ మనోదేహములను ఆత్మజ్ఞాన సముపార్జనకి నువ్వు బాగా ఉపయోగించుకో. అలా ఉపయోగించుకోవాలంటే శారీరక ఆరోగ్యం ముఖ్యం, మానసిక ఆరోగ్యం ముఖ్యం. ఆ రెండో కాపాడుకుంటూ ఆత్మజ్ఞాన సముపార్జనకి ఉపయోగించుకో. నీ మనస్సుని, నీ ఇంద్రియాలని, నీ శరీరాన్ని తత్వజ్ఞానం అంటే తత్వం అనుభవంలోకి రావడానికి, నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు అనుభవం తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసి ఉపయోగించుకో. దాన్ని వేస్ట్ చేయొద్దాను. అంటే ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వారిని కాఫీ కాసి ఇవ్వడానికి మీ ఇంట్లోనే 1000 రూపాయలు కాగితాలు, 100 రూపాయలు కాగితాలు పొయ్యిలో పెట్టి కాఫీ కాసి ఇస్తే ఎలా ఉంటుందండి? కాఫీ కాసి ఇవ్వడానికి 1000 రూపాయలు కాగితాలు కాయి చేసి కాఫీ కాసి ఇస్తే ఎలా ఉంటుందో. ఈ చిల్లర విషయాలకి, చిల్లర గొడవలకి మన మనసుని, మన దేహాన్ని ఖర్చు పెట్టడం కూడా అటువంటిది. ఇంకా కొంతమంది అంటారు మాట పడరు, అభిమానం గర్వం, గర్వానికి మరొక రూపం అభిమానం. చిన్న మాట అంటే పడరు, చిన్న మాట అంటే పడే సహనం నీకు లేనప్పుడు, ఆ యోగ్యత నీకు లేనప్పుడు, ఆ సహించే శక్తి లేనప్పుడు మీ మనసు ఇంకా లోటు చూపేలా కలుగుతుంది? కలగదు. ఈ దేహానికి సన్మానాలు చేస్తే ఉంది, సన్మానాలు చేయకపోతే ఉండదు. సన్మానాలు చేయటం వల్ల వచ్చేది ఏం? అదే రమణ మహర్షి గారు చెప్పారు, నువ్వు సత్య సాక్షాత్కారానికి కాకుండా మనోదేహములు కనుక చిల్లర విషయాలకు కనుక ఉపయోగించుకుంటే అని ఒకటి లేని సున్నలు అన్నాడు. నువ్వు ఏదిగా ఉన్నావో ఆ వస్తువుని పొందటానికి నీ మనోదేహములు ఉపయోగించుకోకుండా వారు నన్ను కొట్టారు, వీరు నన్ను తిట్టారు, వారు అలాగన్నారు, వీరు అలాగన్నారు, ఇలా ఈ చిల్లర గొడవలు పెట్టుకుని ఈ స్వల్ప విషయాలకి, అల్ప విషయాలకి నీ మనోదేహములను ఖర్చు పెట్టేస్తంటే ఇవన్నీ ఒకటి లేని సున్నలు. ఒకవేళ ఏదైనా సాధిస్తావనుకో, సత్యానుభవం లేకుండా నువ్వు ఈ శరీరం చనిపోయి లోపల నువ్వు గుణాతీతుడు అవ్వనకో, జీవన్ముక్తుడు అవ్వనకో, ఆ ముక్తి స్థితి నువ్వు పొందలేవనకో, ఏది దేహం దేహానికి మరణం వచ్చి లోపల నువ్వు అమృతానుభవం నువ్వు పొందలేవనుకో, మిగతా ఏదో సాధిస్తావనుకో, ఏదో కొన్ని సాధిస్తావనుకో, కొన్ని పనికొచ్చినవి సాధించావనుకో, ఆయన ఒకటి లేని సున్నలు. ఒకవేళ నీకు స్వప్నంలో ఏనుగు మీద ఊరేగినట్టు స్వప్నం వచ్చిందనుకో, పెద్ద 100 కోట్లు సంపాదించినట్టు స్వప్నం వచ్చిందనుకో, స్వప్నంలో నిన్ను ఎవరో ఏనుగు మీద ఊరేగించినట్టు స్వప్నం వచ్చిందనుకో, జాగ్రత్త అవస్థలోకి వచ్చాక నేను 100 కోట్లు ఉన్నాయి నాకు, నేను ఏనుగు మీద ఊరేగాను నువ్వు అనుకుంటావా? పెంచేది అంతా అసత్యం అని తెలుస్తుంది నీకు. ఇక్కడున్న వస్తువు, ఇక్కడ బ్రహ్మానుభవం పొందిన తర్వాత ఈ జాగ్రత్త అవస్థ కూడా అటువంటిది. 3 అవస్థలు అసత్యం. 3 జాగ్రత్త అవస్థ బ్రహ్మమ్మ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. స్వప్నావస్థ బ్రహ్మమ్మ కాదు, నిద్రావస్థ బ్రహ్మమ్మ కాదు. ఎందుకంటే నిద్రావస్థలో తలంపులు లేకపోయిన జడం అది. శరీరం మరణించడం బ్రహ్మమ్మ కాదు, శరీరం పుట్టడం బ్రహ్మమ్మ కాదు, నీ అదృష్టం బ్రహ్మమ్మ కాదు, నీ దురదృష్టం బ్రహ్మమ్మ కాదు, ఏది బ్రహ్మమ్మ కాదు, నువ్వు అనుకున్నది బ్రహ్మమ్మ కాదు, నువ్వు ఊహించింది బ్రహ్మమ్మ కాదు. అది ఎలా ఉండాలో అలా ఉంది, అది నువ్వు అనుభవించు, అది నా ఎక్స్పీరియన్స్. అదే బ్రహ్మం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని మీరు ఊహించకండి. ఊహించుకుంటే మీ తలంపులు అక్కడ కలిసాయి. అది ఇమాజిన్, ఊహించడం అనేది ఇమాజినేషన్. అది ఎలా ఉందో నీకు తెలుసున్నా, నీకు తెలియకపోయినా అది ఎలా ఉందో అలా ఉంది, దాన్ని అనుభవేక వైద్యం చేసుకో. అది నువ్వు చేయవలసింది. అది మాటకు అందకపోయినా, మనస్సుకు అందకపోయినా అనుభవానికి అందుతుంది. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ టు బి రియలైజ్. మనం ఎప్పుడు కూడా ఇంటికాడి పరిస్థితి సమాజ పరంగా కానీ, ఇంటికాడి కానీ పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నా, ఆ దేహ ప్రారంభాన్ని బట్టి పరిస్థితులు సమాజపరంగా వచ్చే పరిస్థితులు కానీ మన కుటుంబంలో నుంచి వచ్చే పరిస్థితులు కానీ ఒకసారి అనుకూలంగా ఉంటాయి, ప్రతికూలంగా ఉంటాయి. సాధన అంటే ఏమిటంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా మన ఏకాగ్రత పాడు చేసుకోకూడదు. అది మన ఏకాగ్రత పాడు చేసుకోకూడదు, మన శాంత చిత్తం పాడు చేసుకోకూడదు. అప్పుడు ఈశ్వరుని దయకి మనం పాత్రలు అవుతాం. మరి చాలామందికి ఇంటికాడి పరిస్థితులు ప్రతికూలంగానే ఉంటాయి, వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి ఇంటికాడి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని. కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా ఆ శాంత చిత్తం పోకూడదు, ఏకాగ్రత పోకూడదు, వాడి ఉద్రేకానికి గురివ్వకూడదు. వాడు క్వైట్గా ఉండాలి, కూలిగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. ఆ నంది యొక్క చూపు శివుడి మీద ఎలా ఉంటుందో ఆ ఈశ్వరుడి మీదే. మా ఈశ్వరుడు అయితే మన ముఖాన్ని తిప్పి ఉండాలి, మన సర్వశక్తులు అటే ప్రవహిస్తూ ఉండాలి. ఈశ్వరుని పొందటానికే మన యుక్తి, మన శక్తి, భగవంతుడి మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈశ్వరానుభవం పొందటానికి ఉపయోగించాలి. ఇది భగవాన్ చెప్పారు. నువ్వు అమృతానుభవం పొందవనుకో, ఏ వస్తువుకి అయితే చావు లేదో దాని తాలూకు అనుభవం నువ్వు పొందలేమనుకో, నువ్వు ఏది అయినా సాధించవచ్చు. లోకంలో ఏది సాధించినా ఒకటి లేని సున్నవి అని డ్రీమ్ స్టార్ అది షేక్స్పియర్ చెప్పాడు. యూఆర్ సచ్ స్టార్ అది డ్రీమ్ స్టార్ మీద అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండ్ అండ్ విచిత్రం అని ఛేదించాలి. నువ్వు ఏది కాదో అది అవుననుకుంటున్నావు దాన్ని ఛేదించాలి. నువ్వు కానీ దాన్ని అవుననుకోవటం వల్లే నీకు దుఃఖం వస్తుంది. దాని మూలాన్ని ఛేదించాలి, మూలతలంపు మూలాన్ని ఛేదించాలి. నువ్వు కాని దాంట్లో నుంచి విడుదల పొందితే నువ్వు ఏదిగా ఉన్నా అది నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఈ మనోదేహములను సద్వినియోగం చేసుకో, దుర్వినియోగం చేయొద్దు. అయ్యి కాలాన్ని కూడా పాడు చేసుకోవద్దు, కాలాన్ని కూడా భగవంతుడితో సమానంగా గౌరవించు. అంచేత నువ్వు జయం సంపాదించాలంటే, విజయం సంపాదించాలంటే ఒకటి ప్రయత్నం, రెండు టాలరెన్స్. ఈ రెండాట్ల వల్ల విజయం వస్తుంది. సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, రెండు ఎఫర్ట్ ఉండాలి, ప్రయత్నం ఉండాలి. ఇంకేదంటే సత్పురుషులతో సహవాసం వల్ల మనం మనకేమవుతుందంటే ఎఫర్ట్ చేయాలి, ప్రయత్నం చేయాలనే బుద్ధి కలుగుతుంది మనకి. ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్నాం అనుకోండి, ఆ మహాత్ముడు హృదయంలో ఉన్నది, ఆ మహాత్ముడు ఏదైతే పొందాడో అది మనకు తెలియకపోయినా వాడు పొందింది అది మనం పొందాలనేటువంటి జిజ్ఞాస మటుకు మనకు కలుగుతుంది. అదే రమణ మహర్షి గారు చెప్పేవారు, ఎక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఒట్టి చేతులతో బయటికి వెళ్ళరు. నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. అదే నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా ఆ గురువు దగ్గర మాట్లాడేటప్పుడు కూడా మధురంగా మాట్లాడాలి. గురువుతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. నువ్వు శ్రద్ధగా విన్నది మననం చేసుకోవాలి, దాన్ని ధ్యాన వాక్యాన్ని ధ్యానం చెయ్యాలి, ఆ వాక్యాన్ని చింతన చెయ్యాలి. నువ్వు భగవద్గీత ఏదో ఒక శ్లోకం నచ్చిందనుకోండి మీకు, ఆ శరీరం మనం నిద్రపోయే ముందు ఆ శ్లోకాన్ని అలాగా మననం చేసుకుంటూ దాన్ని చింతిస్తూ మనకు నిద్ర వచ్చిందనుకోండి, నిద్రలో కూడా మీకు సాధన సాధ్యపోదు. వినాలి, వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని కూడా భగవంతుడితో సమానంగా గౌరవించాలి. ఇప్పుడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది. అంటే మీ మనస్సు హృదయంలో అనగాలి. అంటే ఒకటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ జన్మలైనా కోటి జన్మల తర్వాత అయినా మన అనుభవం కాలంలో పొందాం, చేతుల్లో పొందాం, తలకాయలో పొందాం, హృదయంలోనే పొందాం. భగవంతుడు చెప్పండి అందరి హృదయాల్లో అంతర్జ్ఞానంలో ఉన్నారు. అహమాత్మ గుడాకేశ ఓ గుడాకేశ, అందరి హృదయాల్లోని ఓ అర్జున, అందరి హృదయాల్లోని నేను ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను, శరీరంగా ఉన్నానని చెప్పలేదు. ఈ శరీరాలు నీడలు, మీ శరీరాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో నా శరీరం అక్కడి నుంచి వచ్చింది అది తెలియక మీరు వేరు నేను వేరు అనుకుంటున్నాను. మనకు శరీరం ఉంది, అనుభవం అనేది హృదయంలోనే పొందాలి. భగవంతుడు ఏమని చెప్పాడంటే మీ దేహాన్ని నేనని చెప్పలేదు, మీ అందరి హృదయాల్లో అంతర్యామగా ఉన్నానని చెప్పాడు. సాక్షిగా ఉన్నాను, ఆ దేహాన్ని ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాను, సైలెంట్గా పనిచేస్తున్నాను, గుర్తింపుల కోసం పనిచేయటం లేదు, క్వైట్గా పనిచేస్తున్నాను, కూలిగా పనిచేస్తున్నాను, అందరి హృదయాల్లోనే చైతన్యంగా ఉన్నాను. కానీ మీ దేహంగా నేను ఉన్నానని చెప్పలేదు, అందరి హృదయాల్లోనే చైతన్యంగా ఉన్నాను. అందరి హృదయం ఎలా ఉన్నాను అక్కడే, ఆ చైతన్యం ఎక్కడుంది, మీ అందరి హృదయాల్లో నేను చైతన్యంగా ఉన్నానని చెప్పాడు. అక్కడ మనకు అనుభవం కలగాలి, మీరు బాగా అర్థం చేసుకోండి. అక్కడి నుంచే మనకు నేననే తలంపు వస్తాను. ఎక్కడైతే భగవంతుడు ఎక్కడైతే ఏ హృదయంలో అయితే ఉన్నాడో ఆ హృదయంలోంచి మనకు నేననే తలంపు వస్తాను. అంటే ఈ నేననే మూల తలంపులోకి మూలంలోకి వెళితే అక్కడ చైతన్యం మనకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అది స్వరూపం అరూపమే. భగవంతుడు నిరాకారుడే, నిర్గుణుడే, మన కోసం సాకారం అవుతున్నాడు, సగుణుడు అవుతున్నాడు మన కోసం. అంటే మనం ఉపాసన చేసుకోవడం కోసం, ధ్యానం చేసుకోవడం కోసం, జపించుకోవడం కోసం. నిరాకారుడు ఈశ్వరుడే, సాకారుడు ఈశ్వరుడే, నిర్గుణుడు ఈశ్వరుడే, సగుణుడు ఈశ్వరుడే. అయితే ఆకారం ఎందుకంటే మన ఉపాసన కోసం, ఉపాసన. ఆయన సమీపంలో కూర్చోవటం. ఎవరు మన శరీరం కాదు, మన మనస్సును తీసుకెళ్లి ఈశ్వరుడు సమీపంలో కూర్చోపెట్టాలి. మన మనస్సును తీసుకెళ్లి మన ఆధ్యాత్మిక వృద్ధి మీద సమీపంలో ఉంచాలి. అదే ఉపాసన. అంచేది నీకు మనస్సు ఎక్కడనగాలంటే ఎక్కడి నుంచి ఉదయించి వస్తుంది, హృదయంలోంచే ఉదయించి వస్తుంది. కొంతమంది ఏమంటారంటే మైండ్కి సీట్ బ్రెయిన్ అంటారు. అలా కాదు, అదే బ్రెయినే మైండ్ కనిపించింది. మన దేహం మనస్సు హృదయంలోంచి మనస్సు వస్తుంది, మనస్సు దేహాన్ని కల్పించింది. ఈ దేహం వల్ల లోకం, లోకం వల్ల దేవుడు. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దేహం ఉన్నవాడికి లోకం, లోకం ఉన్నవాడికి దేవుడు. దేహాన్ని ఎవరు కల్పిస్తున్నారు? మనస్సు కల్పిస్తుంది. నీ మనస్సు సంతోషంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది నీ దేహం, నీ మనస్సులో చింత ఉంటే ఒక రకంగా ఉంటుంది దేహం. మనస్సు యొక్క కల్పితం దేహం, దేహాన్ని బట్టి లోకం, లోకాన్ని బట్టి దేవుడు. ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలోంచి వచ్చింది. అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అట్లా అణిగిపోతే బాడీ లెస్, మైండ్ లెస్, గాడ్ లెస్, వరల్డ్ లెస్, సారో లెస్, అన్ని లెస్ అనేది అప్పుడు నువ్వు సుఖపడే. ఈ మధ్య ఎవరో నన్ను ప్రశ్నించారు, దేవుడు జీవుణ్ణి కల్పించాడా, మనిషి దేవుణ్ణి కల్పించాడా, దేవుడు మనిషిని కల్పించాడా? ఈ ప్రశ్న. దేవుడు మనిషిని కల్పించాడా, మనిషిని దేవుడి కల్పించాడు. వీడు వాణ్ణి కనిపించలేదు, వాడు వీడిని కనిపించలేదు, ఇద్దరు 100% అసత్యం అని చెప్పాను. అది ఉంటే కదా అది కల్పించడానికి. వీడు వాణ్ణి కల్పించలేదు, వాడు వీడిని కల్పించలేదు. ఈ రెండు వ్యవహారిక సత్యాలు. ఈ రెండు జీవుడు అనేది వ్యవహారిక సత్యం, పారమార్థిక సత్యం కాదు. దేవుడు దేవుడు అనేది ఇండివిజువల్ గాడ్ అనేది నీ అదే అది కూడా వ్యవహారిక సత్యమే, పారమార్థిక సత్యం కాదు. అదే రమణ మహర్షి గారు ప్రశ్న అడిగారు, 24 గంటలు 3 అవస్థల్లో, బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో, జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్త అవస్థలో, ఎప్పుడు 24 గంటలు నీకు కూడా ఉండే దేవుడు నీకు కావాలా? ఎప్పుడైనా కనిపించి వెళ్ళిపోయే దేవుడు నీకు కావాలా? ఏ దేవుడు కావాలా మీరు ఎన్నుకోండి. ఇప్పుడు గౌతమ బుద్ధుని ఒక ప్రశ్న చేశారు ఆయన చివరి రోజుల్లో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ బాగా శ్రవణం చేయండి, సబ్జెక్ట్ శ్రవణం చేయాలి. మనకు విసుకొచ్చేలా వినాలి, విన్నది మనం మననం చేసుకోవాలి, మననం చేసుకునేది విశ్లేషణ చేసుకోవాలి, ఎనాలిసిస్ చేసుకోవాలి. మనకు పనికిరాని ఉంటే వదిలేయాలి, పనికొచ్చి దాన్ని స్వీకరించాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అనుభవంలోకి వస్తుంది, ప్రాక్టీస్ చెయ్యింది అనుభవంలోకి రాదు. లాయర్ ఏ విధంగా అయితే లాన్ ప్రాక్టీస్ చేస్తాడు, డాక్టర్ ఏ విధంగా అయితే మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాడు, సాధకుల విధంగా ట్రూత్ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు అటు ట్రూత్ అంతటిని ప్రాక్టీస్ చేయాలి. అంటే గౌతమ బుద్ధుని ఒక ప్రశ్న అడిగారు జాగ్రత్తగా వినండి. మనిషి చనిపోతాడు, మనిషికి శరీరం చనిపోతుంది. శరీరం చనిపోయినప్పుడు ఎవడో ప్రయాణం చేస్తున్నాడు అంటున్నారు కదా. శరీరానికి భిన్నంగా ఉన్నవాడు జీవుడు, మనస్సు ఏదో అహంకారము, అహంకారం అనండి, మనస్సు అనండి, జీవుడు అనండి, నేను నేను అంటున్నాడు. ఈ దేహము నేనని అంటాం లేదు, ఎవరికైనా ఈ దేహము నేనే అనదు. ఈ దేహానికి నేననే అనే శక్తి ఉంటే ఎవడో శ్మశానానికి వెళ్ళడం, ఒకవేళ తీసుకెళ్ళి మళ్ళీ అందరు ఇళ్ళకి వచ్చేస్తారు. ఈ దేహానికి నేను అనే మా శక్తి ఉంటే ఈ దేహం ఎవరు ఎవరి దేహం శ్మశానానికి వెళ్ళదు. ఈ దేహము నేనని దేహం అంటాం లేదు, ఈ దేహము నాదని నేను అంటున్నాను. ఆ నేను ప్రయాణం చేస్తుంది, ఈ దేహం పోయాడు. అది ఆ నేను దేహం లేకుండా ఉండలేదు కాబట్టి ఇంకో దేహాన్ని ధరిస్తుంది, అది పునర్జన్మ, అదంతా వదిలేదు. ఇక్కడ గౌతమ బుద్ధుని ఏమని అడిగారంటే, ఈ దేహం చనిపోయిన తర్వాత ఎవడో ప్రయాణం చేస్తున్నాడు అంటున్నారు కదా, దేహానికి భిన్నంగా ఎవడో ఉన్నాడు లోపల, వాడు మనస్సనని జీవుడనండి. ఎవడో ప్రయాణం చేస్తున్నాడు కదా, వాడి గురించి చెప్పండి, వాడు ఎక్కడికి వెళ్తాడు ఏమిటి అని. అంటే గౌతమ బుద్ధుడు ఏమని చెప్పాడంటే దానికి సమాధానం, ఎవడైతే శరీరం మరణించాక ప్రయాణం చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావో వాడిని ఇప్పుడు విచారణ చేసి నువ్వు తెలుసుకుంటే శరీరం మరణించాక ప్రయాణం చేసేవాడు అంటే ఒకటి లేడన్న సంగతి నీకు తెలుస్తుంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు జీవలక్షణాలను శరీరం చనిపోయాక ఎవడ ప్రయత్నం, ఎవడ ప్రయాణం చేస్తాడు, జీవుడు ప్రయాణం చేస్తాడు. జీవుడు ఎలా తయారవుతాడు, మన శరీరం ఎలా తయారైంది? మాంసం, రక్తం, ఎముకలు, అన్నానికి మరొక రూపం ఈ శరీరం. మన శరీరం నిండా ఏముంది? ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, రక్తం ఉంది, ఇదే కదా శరీరంలో ఉన్నాయి. పేగులు ఉన్నాయి, ఇంటెస్టైన్స్, బౌల్స్, ఏమైనా కిడ్నీస్, ఏవో ఉన్నాయి, ఏ కొన్ని భాగాలు కలిసి శరీరం. అలా జీవుల్లో ఏమున్నాయి? ఈర్ష్య ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, కోపం ఉంది. మరి ఆ జీవ లక్షణాలు అంటారు చూడండి, ఆ జీవ లక్షణాలే కొంతమంది ప్రకృతి లక్షణాలు అంటారు. ఆ కక్ష, ఆ కార్పణ్యం, ఆ విరోధభావం. ఈ జీవలక్షణాలు ఉన్న వాడికి విరోధభావం ఉంటుంది కానీ మైత్రీభావం ఉండదు. అసలు మైత్రీభావం జీవ మైత్రీభావం ఉన్న వాడికి జీవలక్షణాలు అన్ని నశిస్తాయి, విరోధభావం ఉన్న వాడికి జీవలక్షణాలు పెరుగుతాయి. ఇక్కడ గౌతమ బుద్ధుడు చెప్పింది ఏంటంటే, నీ శరీరం మోక్షం,
ఈ శరీరాన్ని ఇక్కడే శ్మశానంలో తీసుకొని ఖాళీ చేస్తున్నా, అది బూడిద అయిపోతాను. శరీరానికి మోక్షం ఏంటి? శరీరానికి మోక్షం ఏంటండి? శరీరాన్ని మన కళ్ళ ఎదురుకుండా ఖాళీ చేస్తున్నారు కదా, దానికి మోక్షం ఏంటి?
ఈ దేహము నాది, ఈ దేహము నేను అని ఒక నీ లోపల ఒకటి చెప్తున్నాడు, వాడిని జీవుడు అంటారు. వాడిని ఏమంటారు? జీవుడు.
ఈ దేహానికి సన్మానం చేస్తే దేహం సంతోషిస్తుంది, ఈ దేహం నాదన్నాడు సంతోషిస్తాడు. ఈ దేహాన్ని ఎవరైనా అవమానం చేస్తే దేహం బాధపడదు, ఈ దేహం ఎవరైతే నాదని చెప్తుందో వాడు బాధపడతాడు. నీకు అర్థమవుతుంది? దుఃఖ కారణం బయట లేదు, దుఃఖ కారణం లోపల. ఆ జీవలక్షణాలు శరీరం ఉండగానే ఎవరైతే జీవలక్షణాలు తొలగించుకుంటున్నాడో, ఈ రెండు కారాలు ఎవడై, ఈ రెండు కారాల్లో నుంచి ఎవడైతే విడుదల పొందుతున్నాడో, అహంకారం మమకారం, ఈ రెండు కారాలు, అహంకారం మమకారం, ఈ రెండు కారాలు, ఈ రెండు కారాల్లో నుంచి ఎవడైతే విడుదల పొందుతున్నాడో, జీవలక్షణాలు, జీవలక్షణాలు ఉంటే జీవుడు ఉంటాడు, జీవలక్షణాలు ఉంటే జీవుడు ఉంటాడు, జీవలక్షణాలు పోతే జీవుడంటూ ఒకడు ఉండడు. జీవుడంటూ ఒకటి లేనప్పుడు అంతా నీవే ఉంటావు. శరీరం మరణించిన తర్వాత గోయింగ్ లేదు, కమింగ్ లేదు. జీవుడికి గోయింగ్ ఉంది, జీవుడికి కమింగ్ ఉంది. జీవలక్షణాలు లేకపోతే గోయింగ్ లేదు, కమింగ్ లేదు. అంతా నువ్వే ఉంటావు. అంతా నువ్వే ఉన్నప్పుడు నీకు నీకు ఎవరికి రాక పోక, అంతటా నువ్వే ఉన్నప్పుడు నీకు రాకలేదు, పోకలేదు. అది నిర్వాణ స్థితి. అటువంటి నిర్వాణ స్థితి నువ్వు పొందటానికి ప్రయత్నం చేయి. అది సుప్రీం స్టేట్, అది ఫైనల్ స్టేట్, అది అల్టిమేట్ స్టేట్. ఆ స్టేట్ సుప్రీం, ఆ సుప్రీం స్టేట్ దాన్ని ప్రయత్నం చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. బుద్ధుడు లాస్ట్ డేస్లో చివరి రోజుల్లో చెప్తాను. అంటే శరీరానికి మోక్షం కాదు, ఈ శరీరము నాది, ఈ శరీరము నేను అనే ఇవి కూడా రెండు తలంపులు. ఈ శరీరము నాది అనేది ఒక తలంపు, ఈ శరీరము నేను అనేది ఒక తలంపు. ఆ రెండు తలంపుల్లోంచి విడుదల పొందటం మోక్షం. ఆ రెండు తలంపుల్లోంచి విడుదల పొందిన వాడే నిర్వాణ సుఖాన్ని పొందుతాడు, ఆవరణ లేని సుఖాన్ని పొంది స్వతంత్రమైన సుఖం, ఇండిపెండెంట్ హ్యాపీనెస్. నేను మళ్ళీ మొదట్లోకి వస్తున్నాను. మీరు కొంతమంది అంతా ఉంటారు మాట, ఈ మధ్యన చాలా బాగుండాలి. ఆ బాగుండటం అది బాహ్య కారణాల వల్ల మీకు అది బాగుంటే, ఈ బాగు భవిష్యత్తులో మీకు ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో ఓపికగా మారిపోతుంది. వాట్ ఈజ్ వాంటెడ్ ఈజ్ ఇండిపెండెంట్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, పెర్మనెంట్. భగవాన్ అన్నారు, ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయేదాన్ని నువ్వు సాధించేది కష్టపడి, ఏదైతే శాశ్వతంగా ఉంటుందో, ఏదైతే సర్వకాలాల్లో సర్వ అవస్థల్లో ఉంటుందో, సృష్టి ఉన్నా సృష్టి రాకపోయినా, పంచభూతాలు ఉన్నా పంచభూతాలు రాకపోయినా, ఏదైతే ఎప్పుడు ఉంటుందో అంతటా ఉంటుందో, దాన్ని అనుభవం చేసుకో. ముందు నువ్వు హృదయంలో పొందవలసిన దాన్ని పొందు. నీ హృదయంలో నువ్వు పొందవలసిన దాన్ని పొందాక దిస్ ఈజ్ దట్, దట్ ఈజ్ దిస్ అని తెలుస్తుంది. ఎక్కడ ఉన్నది? అక్కడ ఉంది. అక్కడ ఉంది, ఎక్కడ ఉందని తెలుస్తుంది. ఎక్కడ ఉన్నదే అంతటా వ్యాపించండి. అంతటా వ్యాపించినదే ఎక్కడ ఉందని నీకు అనుభవంలోకి వస్తుంది. ముందు ఇక్కడ నువ్వు పొందవలసిన హృదయంలో అనుభవంలో పొందు. ఇది అనుభవంలో పొందాక ఓహో ఇదే అంతటా వ్యాపించిందని తెలుస్తుంది. అంతటా వ్యాపించింది ఎక్కడ ఉంది, ఎక్కడ ఉన్నది అంతటా వ్యాపించింది, దానికి దీనికి రవ్వంత కూడా భేదం లేదన్న సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. అంతా అంతా నువ్వు ఉన్నప్పుడు నీకు చూడటం, అంతా నువ్వైనప్పుడు నీకు చూడటానికి ఏం మిగలదు, వినటానికి ఏం మిగలదు. అంతా నువ్వే, అంతా నువ్వే వ్యాపించున్నావు. నీకు రాకలేదు, పోకలేదు. బ్రహ్మము అంతటా ఉంది, బ్రహ్మము అంతటా ఉంది. అంతటా ఉంది అది ఎలాగుంది? బ్రహ్మము అంతటా ఉంది అది ఎలాగుంది? అది తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్తాడు. ఏమని చెప్తాడంటే అంతటా ఉంది అది, అది ఎలాగుంది? అది సత్యం. ఏది సత్యమో నువ్వు అనుకున్న విజ్ఞానం కాదు. నువ్వు పుస్తకాలు చదివి అధ్యయనం చేసి సంపాదించిన జ్ఞానం కాదు. ఏదైతే సత్యమో అదే జ్ఞానము, ఏదైతే జ్ఞానము అదే శాంతి, ఏదైతే శాంతి అదే అదే ఆనందము, ఏదైతే ఆనందము అదే హద్దులు లేదు అనంతం. ఏదైతే సత్యమో అని వేరు వేరు కాదు, కన్ఫ్యూజన్ వద్దు. దేని మీరు కన్ఫ్యూజన్ తెచ్చుకోవద్దు అని జ్ఞాపకించుకోండి. ఏదైతే సత్యమో అది ఏదో పండుగ బట్టి భయం వచ్చేసి జ్ఞానం కాదు. ఏదైతే సత్యమో అదే జ్ఞానము, ఏదైతే జ్ఞానము అదే శాంతం, ఏదైతే శాంతము అదే శివం, అదే కళ్యాణం అదే శివప్రదం. ఏదైతే ఏదైతే సత్యమో అదే జ్ఞానం, ఏదైతే సత్యమో అదే జ్ఞానము, ఏదైతే జ్ఞానము అదే శాంతి, ఏదైతే శాంతి అదే అనంతము. అది హద్దుడు లేని అన్లిమిటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, పర్మనెంట్ హ్యాపీనెస్, అన్బైవీటెడ్ హ్యాపీనెస్. అది ఎక్కడండి? ఎక్కడే ఉంది. దాని ముందు అనుభవం పెట్టుకో. ఎప్పుడు శరీరం చనిపోయిన తర్వాత కాదు, ఇప్పుడు ఎక్కడే ఈ నీ శరీరం ఈ భూమి మీద తిరిగాడుతున్నప్పుడే. అంతకు ఈ రోజున మిమ్మల్ని ఆ గ్రహం బాధపడుతుంది, ఈ గ్రహం బాధపడుతుంది. మీరు ఆ పూజ చేసుకోండి, ఆ గ్రహంలోంచి బయటకు వచ్చేసి ఈ పూజ చేసుకోండి, ఈ గ్రహంలోంచి బాధపడతాం ఏదో చెప్తూ ఉంటారు.
మీ మీ మనస్సు అనే గ్రహంలోంచి బయటకు రండి, ఇదే పీడించేది మనం, మన మనస్సే మనల్ని పీడిస్తాను. ముందు ఈ గ్రహంలోంచి విడుదల పొందితే, ఈ మనస్సు అనే గ్రహంలోంచి విడుదల పొందితే, ఈ అహంభావన ఈ దేహగతమైన నేనులోంచి మనం విడుదల పొందితే, ఏ గ్రహం మనం ఏమి చేయలేదు. అలా ఒకవేళ గ్రహం మనల్ని పీడిస్తున్నా, ఈ పీడిస్తున్నట్టు కూడా మనకు తెలియదు. ఎలా తెలియదు అంటే, మనం నిద్రపోతాం అనుకోండి, మన శరీరం నుంచి ఏదైనా పాము తాకెళ్ళిపోయింది అనుకోండి, మనకేమైనా తెలుస్తుందో తెలియదు. అలాగే ఈ మనస్సు అనే గ్రహంలోంచి విడుదల పొందితే, ఈ దేహాభిమానులోంచి మనం విడుదల పొందితే, ఒక నిజంగా నవగ్రహాల్లో ఏదో గ్రహం మనం బాధ పెడుతున్నప్పటికీ, అది మనల్ని బాధ పెడతాందన్న తాలూకు స్పృహ కూడా ఉండదు. ఆ స్థితి ఇప్పుడే ఇక్కడే మనం పొందాలి. అక్కడికి మనం పిలుస్తున్నారు మహర్షి గారు, అక్కడికి ఎదుగు రండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓం నమో నారాయణ.